మూలస్థితి అనే అంశముపై 1996 బసంత్ ఉత్సవంలో ఇచ్చిన ప్రసంగము.
మూలస్థితికి చేరుకోవాలి అని అన్నారు కదా, అంటే అది ఏమిటి అని అడుగుతున్నారు. పరంగా కాకుండా సాధన పరంగా దీన్ని ఆన్సర్ చేయడం అనేది కాస్తంత క్లిష్టమైన సబ్జెక్టే. అయినా నా ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నిస్తాను. అందుకనేనమ్మా సాధన పరంగా అన్నారు కదా. సాధన పరంగా అన్నప్పుడు స్వానుభవమే మాట్లాడతాం కానీ ఇతర సాధన గురించి చెప్పలేం కదా. యొక్క ఆలోచనలు, మన భావాలు, మన మనోక్లేశాలు, వీటితో సాధారణంగా మనం సతమతమవుతూ మన యొక్క అటాచ్మెంట్స్ కానీ అలవి కానీ అనురాగ ద్వేషాలు కానీ వీటితో నిరంతరము శ్రమ పడుతూ వీటిని వదిలించుకోవడం ఎలాగో తెలియక, వీటిని సమన్వయం ఎలా చేసుకోవాలో తెలియక, వీటిని ఎలాగా ఒక క్రమబద్ధంగా వీటిని ఎలా నిర్వర్తించాలో తెలియక సాధన మొదలవుతుంది. మనకి ఇవ్వబడ్డ పద్ధతి ప్రకారము ఏ పాయింట్ పైన బి పాయింట్ పైన మెడిటేషన్ చేస్తూ ఎట్లా చేయాలో పద్ధతి ప్రకారం చేస్తూ శాలన కరెక్ట్గా మనం చేసుకుంటూ వస్తే కొంత తేలికతనం అనుభవిస్తాం. ఈ తేలికతనం ఎవరైనా మనకు ప్రాణాహుతి ద్వారా అనుగ్రహిస్తే నిజమైన వివేకము, నిజమైన వైరాగ్యము కలిగే దిశకు మళ్ళుతుంది. అప్పుడు మన యొక్క భావాలు, మన యొక్క క్లేశాలు మనల్ని అంతగా బాధించకుండా అవి ఉన్నా అవి ఉంటాయిలే, అవి కర్మానుసారం జరిగేవిలే అనే ఒక జ్ఞానం ఏర్పడి భగవంతుని కృప కొరకు తహతహలాడు జరుగుతుంది. అట్టి సమయంలో తిరిగి గురుకృప వలన మనము తరువాతి దశకి చేరుకుంటాం. ఆ దశలో మనకు భగవద్భక్తి పెరుగుతుంది. భగవద్భక్తి పెరగడము శుభ సూచకమే అయినా భగవంతుడు వేరే, మనము వేరే అనే భావన ఇంకా ఉంటుంది. ఉండవలన కూడా దానిని తిరిగి అప్పుడు వచ్చే భావాలు చాలా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో కాస్త నాకు తెలిసినంత వరకు ఈ పుస్తకంలో వివరించాను. సాధారణంగా ఎట్లా ఉంటాయంటే, నాకు ఈ ఆపద ఉంది, ఈ ఆపదల నుంచి కట్టెక్కించు, లేక నా ఈ కోరికలు ఉన్నాయి ఇవి తీర్చు అనే ఒక ప్రార్థనతో మొదలయ్యి, అన్నీ నీకు తెలుసు, నువ్వు నాకేమి కావాలనో నువ్వు అదే నువ్వే ఇస్తావు అనే ఒక శరణాగతి స్థితిని చేరుతావు. ఆ చేరడం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక విధమైన అటాచ్మెంట్సే, భగవంతుడు కూడా మనకు ఒక అటాచ్మెంటే అని ఒక ఫీలింగ్ కూడా జరుగుతుంది. ఆయన కాదు నేను నీవు ఒక్కడే అనేసి భగవద్ అనుగ్రహం అటువంటి సమయంలో కలుగుతుంది. ఈ స్థితులు దాటినప్పుడు భగవదైక్యం తాదాత్మ్యం అనేది కలుగుతుంది. ఇది వేదాంతం కాదు, ఇది స్వానుభవం. ఆ స్థితిలో మనకు ఏ వ్యక్తిని చూసినా ఏ వస్తువు చూసినా నీడ మాత్రం మాత్రమే కలుపుతుంది కానీ అసలు పదార్థం అంటదు. అంటే ఒక మనిషి చూసినప్పుడు ఆ మనిషిని కనబడలా అంటే కనబడతాడు, కానీ అది మనసు పైన ముద్ర అనేది వేయదు, నీడ మాత్రంగానే ఉంటుంది. నీడ ఎంత ముద్ర వేస్తుందో మనిషి కూడా అంతే ముద్ర వేస్తుంది. ఆ సమయంలో వ్యక్తులు జ్ఞాపకానికి రారు, కానీ ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతని యొక్క సంస్కారాలు, అతని భావాలు అవి అట్టే గ్రహించబడతాయి. ఈ స్థితిలో కూడా మనకు పరిపూర్ణత అందినట్టు కాదు, కానీ ఇది ఒక విధమైన మూల స్థితి. ఇక్కడ మనకు జన్మరాహిత్యం అనేది జరుగుతుంది. జన్మరాహిత్యం ఎందుకు కలుగుతుంది అంటే సంస్కారాలని మనల్ని అంటవు, మనకున్న సంస్కారాలు చాలన ద్వారా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి జీవుడు ఈ దేహాన్ని వదిలేటప్పుడు తిరిగి రాడు. దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జన్మరాహిత్యం అనే స్థితి మన యొక్క అనుభవంలో తెలుసుకోవచ్చును. దీని గురించి నాకు తెలిసిన వ్యాఖ్యానము ఇంతకుముందు దాంట్లోనే కామెంట్లు రాశాను, దాంట్లో మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా. మనకు సంస్కారాలు అంటావు, భావాలు ఏదైనా జరిగితే ఒక విషయం జరుగుతుంది, ఉద్రేకంగా మనం మాట్లాడినా కానీ, ఒక విధమైన ఉద్వేగంతో మాట్లాడినా కానీ, అనురాగంతో మాట్లాడినా కానీ, ఇటువంటి భావాలు మనల్ని అంటవు. అంటవు అంటే ఆ యొక్క క్షణంలో జరిగే ఈ భావము, ఈ భావాన్ని ప్రస్ఫుటం చేయటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ జరిగినా కానీ పంచుకున్నా కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి మన మనసులో ఎటువంటి జ్ఞాపకము జ్ఞాపిక ఉండదు. అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఆ సమయానికి మనం ఎట్లు ప్రవర్తించాలో అట్లాగే ప్రవర్తిస్తాము. పిల్లల ఏడ అనురాగం కానీ ఇతరుల ఏడలో పనిచేయించేటప్పుడు వాళ్ళపైన మనము ఒక విధమైన కంట్రోల్ కానీ అధికారంతో కానీ మాట్లాడినా కానీ, మాట్లాడినప్పుడు మనకు ఉద్రేకంలో ఉన్నట్టు అనిపించినా కానీ, మనం ఉన్నా కానీ అటువంటి తర్వాత ఇంప్రెషన్ ఉండదు. ఇది స్వానుభవం. ఈ స్థితి దాటిన తర్వాత, ఇది బ్రహ్మాండం ఈ స్థితికి దాటిన తర్వాత, ఇదే ఫోర్ కండిషన్స్ ఏదైతే వివేకము, వైరాగ్యము, భగవద్భక్తి, జ్ఞానము, తర్వాత ప్రపత్తి ఏదైతే మనకు కలిగిందో అవే తిరిగి మరలా సూక్ష్మ రూపంలో బ్రహ్మాండంలోను పరబ్రహ్మాండంలో కూడా అనుభవిస్తాం. అందుకనే మొదట్లో ఉన్న భక్తి తిరిగి తర్వాత కూడా వస్తుంది, కానీ ఈ భక్తిలో అటాచ్మెంట్ ఉంటుంది, ఆ భక్తిలో అటాచ్మెంట్ ఉండదు. నువ్వు ఎందుకురా భగవంతుని ఇట్లా భక్తిలో ఉన్నావంటే ఉండాలి కాబట్టి ఉంటాను అంటే కాబట్టి కారణం లేదు, కోరిక లేదు. దీని తర్వాత ఇంకా హయ్యర్ సర్కిల్స్లో ఏమవుతుందంటే తిరిగి ఇంకోసారి వివర్తం జరిగి ఇవి ఇంకా సూక్ష్మ రూపంలో అనుభవానికి వస్తాయి. సూక్ష్మ రూపంలో ఉన్న భావాలని ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము, ఇది అనుభవంలో మనం తెలుసుకుంటాం. మూలము కేంద్ర ప్రాంతము అనేది మనకు సహస్రారం తర్వాత ఏదైతే మనం సచ్చిదానంద స్థితి పొందిన తర్వాత ఉన్న స్థితుల గురించి ఇంతవరకు ఎవరు ఎక్కడా ముచ్చటించలేరు. బాబూజీ గారి కృప వలన, నా మాటకు వస్తే లాలాజీ గారి కృప వలన ఈ ప్రాంతం మైండ్ ఆఫ్ గాడ్, మనది కాదు మైండ్ రీజన్ అనేది, ఇది మైండ్ ఆఫ్ గాడ్, అందుకే డివైన్ రెల్మ్ అని కూడా నిరాశనది. ఇది భగవంతుని ప్రాంతమే కాని మన ప్రాంతం కాదు. అక్కడ ఉన్నదంతా కూడా భగవంతుని శక్తిని ఎలా మనకు ప్రస్ఫుటిస్తున్నదో అది చెప్తున్నాడు మనం. అంటే మనకు పూర్తిగా భగవదైక్యంపు ఉంది, భగవంతుని ఎడల భక్తి, భగవంతుని ఎడల మనకు పూర్తి శరణాగతి పొంది అతని యొక్క నిరంతరము, అతని యొక్క బానిసను, అతనికి అతను ఏమి చెప్తే అది చేస్తాను నేను, అతను చెప్పినదే జరుగుతుంది కాబట్టి నా ఇచ్ఛ అనేది ఉండదు అనే ఒక స్థితి వచ్చినప్పుడు భగవద్ అనుగ్రహంగాని ఉంటే సహస్రార ప్రాంతాన్ని, బ్రహ్మరంధ్ర ప్రాంతాన్ని దాటనిచ్చి ఈ స్థితులు భగవద్ విషయమైన విషయం, పూర్తిగా భగవత్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో మనకి ఎటువంటి అధికారము లేదు, మనం చూడగలుగుతామంతే. దానిలో పొందగలిగింది ఏమి లేదు. అక్కడ నీకున్న స్థితి ఏమిటంటే పూర్తిగా స్లేవ్, ఒక బానిసు, ఒక పని మనిషి. అయినా కానీ ఆయన అనుగ్రహంతో ఇదిరా నాది, నా సామ్రాజ్యం ఇది అని చూపిస్తాడు. దానిలో మీరు తీసుకోవచ్చే అధికారం కానీ శక్తి కానీ ఎటువంటిది లేదు, అది మీకు ఇవ్వబడదు, మనకు లేదు. అది మానవులకు సంబంధించినది కాదు, జీవికి సంబంధించిన విషయం కాదు, భగవద్ విషయం. అంటే అనాదిగా మనం ఒప్పుకుంటూ వస్తున్న విషయం ఏమిటంటే ఆదిలో పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మము లేక దైవము ఏ పదం ఉపయోగించినా కానీ ఆది మూలం, తన ఉనికిని తను తెలుపుకోవాలనే ఉద్దేశంతో కాబోసు అని అంటాడు బాబోజీ ఈ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారంటాడు. ఎందుకయ్యా ఈ మేనిఫెస్టేషన్ ఉందంటే తన ఉనికి తను ఉన్నాడని తెలుసుకోవడానికి కాబోలు ఆయన చేశాడంటే. అంటే అది ఒక పరిహాసమైన ఒక మాట. అంటే అక్కడ ఏంది, ఎందుకు చేశాడంటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. దాని గురించి అడగడము అనుచితం. ఎందుకు భగవంతుడు మేనిఫెస్ట్ అయినాడు అంటే ఇది అనుచితమైన ప్రశ్న. ఇది నీకు సంబంధించినది కాదు, ఆయన చేసిన పని. ఆయన ఎందుకు చేశాడు ఆయన తెలియాలి, దాని గురించి అడగడం అనుచితము. ఆ మాటకు వస్తే ట్రెడిషన్లో ఇటువంటి ప్రశ్నలు వేస్తే బ్లాస్ఫెమి అంటారు, ప్లెయిన్గా అంటారు. నువ్వు అడగకూడని ప్రశ్న అడుగుతున్నావు వేదవా అంటారు. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే తను చేశాడు, మేనిఫెస్టేషన్ చేశాడు, సంకల్పం చేశాడు, ఆ సంకల్పంలో మొదట్లో కనబడే ఈ ప్రాంతాలు అవి 11, 12, 13 నాట్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన ప్రాంతాలు. మేనిఫెస్టేషన్కి మొదలు ఉన్న ప్లాన్ అది. దాంట్లో మనకి ఏది అనుభవంలో వస్తుందనంటే మనకు వ్యక్తిగతంగా ఎటువంటి అటాచ్మెంట్ ఉన్నది ఆ ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడవచ్చు, కానీ వ్యక్తిగతంగా మన యొక్క పరిణామ క్రమం తెలుసుకోవచ్చు మనం. కానీ అది కూడా మీకు సూక్ష్మంగా బహు తేలికగా చెప్పబడుతుంది. బాబుదీ గారు కూడా మనల్ని ఆ ప్రాంతాలలో ఎక్కువ అనుభవాన్ని ఇవ్వాడు. ఇంతవరకు నాకు రాలేదు, కానీ ఈ దాటిన తర్వాత ఏదైతే మనకు కేంద్ర ప్రాంతము అనే ప్రశ్న అడిగినారో ఆ స్థితిలో మనం అడగకుండా భావన మాత్రం మనకు మనసులో అదే. ఈ డ్రగ్స్ లో ఏదైనా నాకు తెలిసినంతవరకు ఈ తలకాయ నొప్పి మాత్రలు ఎక్కువ మింగేస్తుంటాను నేను. అప్పుడప్పుడు నాకు విపరీతమైన తలకాయ నొప్పి వస్తుంది. అప్పుడు ఎలా వస్తుందంటే ఇట్లాంటి భావమే వస్తుంది. కానీ దీని నుంచి మనకు రిలీఫ్ పొందినప్పుడు కానీ లేక మన కాన్షియస్ వచ్చినప్పుడు కానీ విపరీతమైన బరువు, అలసట, ఒక విధమైన బాధ ఉంటుంది. అదే బ్రహ్మానుభవంలో అది ఉండదు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రశ్న ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక సాధకుడిగా మనకు కావలసినది ఏమిటి అంటే ఇహములో మనం ఉన్నంత వరకు మనం ఇతరులకు ప్రయోజనకారి అయి, మనము ఇతరులకు ఒక అర్థము కలిగి, మన వల్ల వాళ్ళకి ఆనందము పొందవలను అనే ఒక ధ్యాసతో మనం బతకాలి. అటువంటి బతకడానికి రాగద్వేషాలు రెండూ కూడా అతీతంగా అయితే కానీ వీలు పడదు. ఇటువంటి స్థితిని కోరుకోవడమే ఉత్తమము. అందుకనే బాబుజీ గారు చెప్పడం ఏంటంటే పర్ఫెక్షన్, హ్యూమన్ పర్ఫెక్షన్ ఏమిటి, టు అండర్స్టాండ్ మాస్టర్ యాజ్ మాస్టర్ అంటే ఏమిటి, దట్ హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్, దేర్ ఫోర్ వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ దేర్ ఫోర్ ఐ షుడ్ షేర్ విత్ ఎవరి వన్ వాట్ ఎవర్ లిటిల్ ఐ హ్యావ్ గాట్ అండ్ ట్రై టు ఇఫ్ నెసెసరీ సాక్రిఫైస్ లిటిల్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ట్రై టు లివ్ ఆల్వేస్ ఇన్ హార్మనీ. ఏంటి టు నో మాస్టర్ యాస్ మాస్టర్ అంటే ఇది ఉద్దేశం. మాస్టర్ యాస్ మాస్టర్ అంటే అది ఏదో కూర్చుని ఒక చిన్న పదం కాదు. మాస్టర్ యాస్ మాస్టర్ అంటే ఏమిటి, అందరికీ తండ్రి అయిన అతను అనే జ్ఞానం మనకు వస్తే అప్పుడు ఏమవుతుంది, టు నో ఆల్ పీపుల్ యాజ్ దై బ్రదర్న్, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఇది. ఇఫ్ ఐ టు నో దట్ ఆల్ పీపుల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ షుడ్ నో దట్ మై ఫాదర్ ఈస్ కామన్. అది వచ్చినప్పుడు ఇది వస్తుంది, దీని నుంచి దానికి పోలేము, దాని నుంచి దీనికి రావాలి. అండ్ ట్రీట్ దెమ్ యాజ్ సచ్ అన్నది, అది ఒకటి. రెండవది ఏమిటి, నిరంతరము అతని పనిలో అంటే ఏమిటి, అతని పని ఏమిటి, మేనిఫెస్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, సృష్టి కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆనందం, సచ్చిదానందం. ఆనందం అనేదే ఉద్దేశం, అందరూ సంతోషంతో ఆనందంతో మెలగాలనే ఉద్దేశంతోనే మనకు భగవంతుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. కానీ మనల్ని బాధించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. కొన్ని మతాలు దానికి విపరీతంగా అర్థాలు ఇచ్చినా భగవంతుడు మనల్ని కష్టపడమని ఎక్కడ చెప్పలేదు. భగవంతుడు మనల్ని సుఖపడమని అన్నాడు, సంతోషంగా ఉండమని అన్నాడు. ఒకరికొకరికి నీకు లేకపోతే అతని దగ్గర ఇచ్చుకో, తెచ్చుకో, నీకు ఉంటే అతనికి పంచు, కలిసి ఉండండి, కలిసి మెలగండి, కోఆపరేషన్, మనలో మన కోఆపరేషన్, సాక్రిఫైస్, సర్వీస్, కోఎగ్జిస్టెన్స్, మీ ఉండి కలిసి ఉండండి. అందరూ కూడా మనకు ఒకరిపైన ఒకరు డిపెండెంట్. మీరందరూ కూడా ఒకరిపైన ఒకరు డిపెండెంట్, మీలో ఎవరు కూడా ఇండిపెండెంట్ కాదురా అని అంటున్నాడు. ఈరోజు మనకు ఎన్వైరాన్మెంటల్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ వచ్చేసి వాతావరణ కాలుష్యం చేసేస్తున్నారు కాబట్టి కష్టపడిపోతున్నాం మనం అంటారు. అంటే ఏమిటి, ఇంటర్ డిపెండెన్స్, వాతావరణం పైన మన డిపెండెంట్, మన పైన వాతావరణం డిపెండెంట్. దాన్ని కాలుష్యం చేసేది మనము, దాని బాధ అనుభవించేది మనమే. దీన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం సృష్టికి రహస్యం ఏమిటి, ఆనందం. సో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఇతరులతో ఉంటూ సంతోషంగా ఉండమని చెప్పడమే ఇది. అది ఎప్పుడు చేయగలుగుతాము, ఎప్పుడైతే మన యొక్క కర్తవ్యాన్ని మనము మన ఇష్టాయిష్టాలతో నిమిత్తము లేకుండా భగవంతుని ఆజ్ఞానుసారం మన కానీ చేయగలిగినాడు, మన పనిలో ఎఫిషియన్సీ వస్తుంది, నిపుణత్వం వస్తుంది, కుశలత్వం వస్తుంది, దానివల్ల మన యొక్క పర్ఫార్మెన్స్ బెస్ట్ అవుతుంది. అందువల్ల మనం చేసే పని వల్ల, మన ఇచ్చే వెలుగు వల్ల, మన చిన్న చిరు వెలుగే కావచ్చు, మన ఇచ్చే వెలుగు వల్ల అందరూ కూడా సుఖంగా ఉంటారు. సో మూలం అంటే ఇది మూలం. ఎందుకు, భగవంతుడు నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి, ఆది కర్మ ఏమిటి, నాకు ఇచ్చిన కర్మ ఏమిటి అంటే తన సృష్టిలో పాలు పంచుకొని ఆ సృష్టి కార్యక్రమాన్ని తిరిగి కూడా కంటిన్యూ చేస్తూ దానిలో పాలు పంచుకుంటూ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అంటే ఏమిటి, నువ్వు మానవుడిగా ఒక జీవుడుగా లేక ఒక పశువుగా కాక భగవంతుని రిప్రజెంటేటివ్గా ఆయన తరఫున ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుని రిప్రజెంటేటివే. భగవదంశను మనలో పొందినాం, మనలో ఉంది, దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం మనకుంది. అలా రావడానికి ఎప్పుడు వీలు పడుతుందంటే, ఎప్పుడైతే మన యొక్క సెల్ఫిష్నెస్, సెల్ఫ్ రెస్ట్రిక్టెడ్నెస్ అంటే ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మకి రిప్రజెంటేటివ్ ఒప్పుకున్నాం, కానీ ఈ దేహం ఇది రాలిపోయేది, ఇది అనాత్మ. ఈ అనాత్మ గురించి చింతపడుతూ ఆత్మానాత్మ వివేకం కోల్పోయి ఈ అనాత్మ గురించే బాధపడుతూ ఈ శారీరక సుఖాల గురించి ఆలోచిస్తూ ఈ శారీరక సుఖాలకి ఎక్కడ లోపం కలుగుతుందని ఇతరులను బాధ పెడుతూ మెలగకుండా ఆత్మానుభవాన్ని పొంది ఆ ఆత్మ ఇతరులతో ఉందని గ్రహించి వారికి కూడా ఆత్మానందం పెంపొందించే చర్యలు చేపట్టమని ఆయన ఇచ్చిన మనకిచ్చిన ఆదేశం, అది సృష్టి యొక్క ముఖ్యమైన రహస్యం, అది మూలం. వేదాంతపరంగా మూలం అంటే శూన్యాస్థితి, శూన్యాతీత స్థితి, అది ఎవరికీ పనికిరాదు. భగవద్ ఐక్యం నేను పొందినాను అని అంటే నీకు వచ్చిన లాభం ఏమి లేదు, భగవంతునికి వచ్చిన లాభం కూడా ఏమి లేదు. భగవద్ ఐక్యత పొంది ఆ భగవద్ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటేనే దానికి విలువ, భగవత్ సృష్టికి విలువ, మన యొక్క జన్మకు విలువ. అది మూలం. మన ట్రెడిషన్లో ఒక చిన్న విషయం ఉంది, భగవద్ అనుభవం ఎవరైనా కోరి దానిలోనే లీనమైపోయి ఇతరుల గురించి పట్టించుకోనకుండా ఎప్పుడూ తాదాత్మ్యత స్థితిలో ఉండి ఇతరుల ఎరుక మరచి ఉన్నవాడు